judicial અને જે બહારની અંદર అది మీ అంతరాళంలోకి ప్రవేశిస్తేనే విద్య అనిపించుకుంటుంది. ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీష్ పాఠాలు వీరు బాధ్యంగా నేర్చుకుంటారు, గ్రామర్ వీరు బాధ్యంగా నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీష్ క్లాసులో చెప్పబడినటువంటి గ్రామర్ ఏ వాక్య నిర్మాణాలలో ఉపయోగించుకున్నారో అదే వాక్యాలు ఉపయోగించారు మీరు రకరకాల చోట్ల రకరకాలుగా మీకు కావాలన్నట్టు ఉపయోగిస్తారు. నేర్చుకునేటప్పుడు మాత్రము ఒక రెండు ఉదాహరణలు మూడు ఉదాహరణలు చెప్పి ఈ భాషను ఈ భావాన్ని మీరు ఇలా ఉపయోగించుకోండి అని చెప్తారంటే బాహ్యంగా క్లాసులో చెప్పిన తర్వాత ఆ వాక్య నిర్మాణాలను అనేక లక్షల రకాలుగా కోట్ల రకాలుగా మనం ఉపయోగించుకుంటాం. ఈ శ్వాసను కూడా మీరు అలా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే కేవలం ఒక యాంత్రిక పద్ధతి అవుతుంది తప్ప ఇంకేమవదు. అది ఎలా ఈ శ్వాసను మనం ఉపయోగించుకోవటం ఎలా అన్నదానికి మొట్టమొదట భాషలో ఉన్నటువంటి అపభ్రంశాలను భాషలో ఉన్నటువంటి లోటుపాట్లను పిల్లలు తప్పు ఉచ్చారణ చేస్తూ ఉంటే మొన్న హైదరాబాద్ వెళ్ళాను. వెళ్తే వాళ్ళ పాప చిన్న పాప శ్రద్ధ అని మూడేళ్ళ పాప వాళ్ళ నాన్నను డాడీ అంటే బజ్జీ అంటుంది. బజ్జీ అంటే ఆ పాప ఉద్దేశంలో డాడీ అని మామిడి పండు ముక్క ఏదో మామిడి పండు ముక్క కాదు అది యాపిల్ పండు ముక్క. యాపిల్ పండు ముక్క ముక్క అనమంటే ఇంకోటి ఏదో అంది ఏముందో నాకు గుర్తు పక్క అంది. అంటే ఆ పాప భాషలో పక్క అంటే అర్థము ముక్క అని. ఇలాగే మన శాస్త కూడా అంత ఘోరంగానే ఉంది. చిన్నపిల్లలు మాటల్లో ఎంత గందరగోళం ఉంటుందో వాడు చెప్పేది ఒకటి వాళ్ళ భావం ఒకటి, అలాగే మన శ్వాస ఒకటి మన భావం ఒకటి. భాష శ్వాస యొక్క భాష సవ్యంగా లేదు మనందరినీ కూడా. ఆ భాషను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, పీల్చుకుంటున్నాము వదులుతున్నాము పీల్చుకుంటున్నాము వదులుతున్నాము. దాని మీదే మన మొత్తం జీవితం ఆధారపడింది. ఊపిరి కాస్త ముక్కు తిప్పలేస్తూ ఊపిరి పీల్చుకోలేకపోతే మీకు తెలుస్తుంది మీరు చేసింది ఎంత గొప్ప విషయం. ఊపిరి కలపకపోతే తాత ఏమిటి అనిపిస్తుంది. కానీ మనం జీవించడానికి ఆధారము మాత్రమే కాదు, అది మనకు కావలసిన విషయాలను మన దగ్గరికి తీసుకువచ్చేది కూడా శ్వాసే. మళ్ళా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. శ్వాసను రెండు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒకటి మనకు అవసరం లేని దాన్ని బయట తీసేయడం, కార్బన్ డైఆక్సైడ్ అని ఉంది, శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా ఆ శ్వాస ద్వారానే వదిలేస్తున్నాం. మరి మళ్ళా ఏం చేస్తున్నాం ఆ శ్వాస ద్వారా? మనం కావలసినటువంటి ఆక్సిజన్ మనకు కావలసినటువంటి పదార్థాలను శ్వాస ద్వారానే మనం లోపల పీల్చుకుంటున్నాం. రెండు పనులు చేస్తున్నాం మనం శ్వాస ద్వారా. అవసరమైనటువంటి వాటిని గ్రహిస్తున్నాము, అవసరం లేని వాటిని వదిలేస్తున్నాం. అది తెలిసి చేయటం యజ్ఞము. యజ్ఞము అని మనం చేస్తున్నాము గాయత్రి యజ్ఞాలైన ఏదైనా ఏదైనా ఇదంతా కూడా ఏంటంటే లలితా సహస్రనామంలో కూడా చెప్తూ ఉంటాం మనం అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్పద. బయట నుంచి వచ్చేటటువంటి విశ్వాస విశ్వాసాలు మన శరీరంలో ఎలాంటి మార్పు తీసుకురావాలి అనేది బయట ఉన్నటువంటి యజ్ఞం ద్వారా మనం తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లింక్ పోయింది. యజ్ఞం అంటే చేస్తున్నాం కానీ ఈ యజ్ఞం ద్వారా మనకు కావలసినటువంటి పదార్థాలు ఏదైనా సరే సంపదలు కానివ్వండి బాధలు కానివ్వండి తొలగించుకోవడానికి సంపదను తెచ్చుకోవడానికి దేనికైనా ఉపయోగించవచ్చు. అందుకే భగవద్గీతలో ఈ యజ్ఞ విధానాన్ని ఏషవో శ్రిష్ట కామదు కోరికలను పిండుకోవటమే మీరు. కానీ భాష రావాలి కదా, కంప్యూటర్ రోడ్డు పెట్టాలి పెట్టేసి నాకు నా లైఫ్ లోనే ఒకసారి నాకు చాలా ఇష్టమైనటువంటి పిక్చర్ ఒకటి మా తమ్ముడిని అడిగాను తీసుకురమ్మని, వీసీపీ తీసుకురారా అంటే ముందు క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చేసాడు. వీసీపీ ఎవరి ద్వారానో పంపించాడు, 10 గంటలకు ఎప్పుడో పంపించి కనీసం నేను 5-6 సార్లు చూస్తానేమో అనుకున్నట్ట. రాత్రి 10 గంటలకు ఎప్పుడో తను వచ్చాడు, వచ్చి ఎన్నిసార్లు చూసామన్నా అన్నాడు. అసలు నా వీసీపీ ఆన్ చేయడం వస్తేగా నా చూస్తూ కూర్చున్నాను అంటే ఆ వీసీపీని ఎలా ఇన్సల్ట్ చేయాలో కూడా తెలియలే. అంచేత విధానం నేర్చుకోకుండా ఎంత పెద్ద ఉపకరణం ఉన్నా కూడా ఉపయోగించదని. అలాగే మానవ శరీరం గురించి అందరు గురువులు చెప్పేది ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఏమీ సాధించక్కర్లేదు, మీ శరీరాలను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ శరీరాలను ఉపయోగించుకోవటం ఎలా, దానికోసం ఈ యజ్ఞాన్ని చేయడం ఎలా అనే దాని మధ్య ఒక లింక్ ఉంది, యాడింగ్ ఫ్యాక్టర్. ఆ యాడింగ్ ఫ్యాక్టర్ ని మనము మంత్రము అంటాం. మననాత్ త్రాయతే ఇది మంత్ర. దేనితోనైతే మనము మననము చేస్తామో అది మనల్ని రక్షిస్తుంది. మననం మనం చేయాలి, మంత్రాన్ని జపం చేయడం కాదు, అర్థం చేసుకోండి. మంత్ర జపము అనేది ఈ విధంగా ఇప్పుడు మీరు శ్వాస చేస్తే ఆ శ్వాసలో ఉన్నటువంటి మెడుకోలు ఇంకా నేను చెప్పలే మీకు, పీల్చుకోండి వదలండి అని చెప్పాను. అలాగే మంత్రాన్ని మననం ఎలా చేయాలో ఇంతవరకు చెప్పబడలేదు. ఇప్పుడు కూడా మంత్రాన్ని జపం చేయమని చెప్తున్నాం, అంటే జపం చేయడం తర్వాత చేయవలసింది మననము. ఆ మననము ఎలా చేస్తాం మనం, ఆ మననాన్ని చేయటం వల్ల ఈ శ్వాస ఎలా ఉపయోగపడుతుందో కనుక మనం ఆలోచిస్తే, ఈ గురు సత్తా, ఈ గురువులందరూ కూడా ఏ విద్యనైతే మనకి నేర్పాలని ప్రయత్నం చేస్తున్నారో మానవ జాతికి, దానింతా బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఒకటి రిపీట్ చేస్తున్నా కూడా, పునరుక్తి దోషం అంటాం కదా, అయినా కూడా మీరు మళ్ళా మర్చిపోయారు. నా మాటలు వింటూ కూడా శ్వాసను లోతుగా పీల్చుకోండి. మర్చిపోతున్నారు, మళ్ళా మీరు మామూలు అయిపోతున్నారు, లాభం లే. అసలైన ట్రిక్ అక్కడ ఉంది శ్వాసలోనే. అంతేత వినండి నా మాటలు, ఇంట్లో శ్వాస పీల్చుకోండి, అలవాటు అయిపోండి దానికి. ఈ శ్వాస పీల్చుకోవడంలో ఒక యజ్ఞం గురించి చెప్పబడి ఉంటుంది వేదాలలో. పౌర్ణమాసీ యజ్ఞాలు అని, పౌర్ణమాసి నాడు అమావాస్య నాడు చేసేటటువంటి యజ్ఞాలతో మనం మొదలెడదాం. అంటే ఏమిటి, పౌర్ణమి నాడు అమావాస్య నాడు మనం అందరం కలుసుకుని పూర్ణిమా ధ్యానాలు చేయటము, అమావాస్య నాడు యజ్ఞాలు చేయటము అని కాదు. శ్వాస మనం పీల్చుకుంటూ ఉంటే శ్వాస మన శరీరంలో 2 నాడుల నుంచి కిందకి దిగుతుంది. మీరు పీల్చుకుంటూ ఉంటే మీ శరీరంలో మీకే మిన్నిమిన్నిగా అర్థమవుతుంది. అది అర్థమవుతే కరెక్ట్ గా చేసినట్టు మీరు, మీకు ఆ స్పర్శ అనుభూతి తెలుస్తుంది. మీకు శరీరంలో ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి శ్వాస ఇలా కిందకి దిగుతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సర్టిఫికేట్ కనుక మీరు చూస్తే 2 పాములు ఇలా పెదవేసుకుని వెళ్తూ ఒక పైన ఒక చక్రం ఉంది, దాని మీద 3 దీపాలు వెలుగుతూ ఉంటాయి. డాక్టర్లకి తెలియదు ఆ బొమ్మ ఎందుకు పెట్టారో. శ్వాసను ఉపయోగించుకోవడం తెలియనటువంటి వాడు డాక్టర్గా పనికిరాడు అని. కానీ డాక్టర్లు అందరూ చేస్తారు, కానీ ఆ బొమ్మ ఉండే ఆ జంట పాముల బొమ్మ, మీరు ఎప్పుడైనా డాక్టర్ సర్టిఫికేట్ చూడండి, పాము బొమ్మ వేసి ఉంటే రోడ్డు ఇటువైపు నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది, ఇంకో ఇటువైపు నుంచి ఇలా దిగుతూ ఉంటుంది. ఏమిటది, మన శ్వాసనే పాము అనుకుంటే పై నుంచి కిందకి దిగుతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్తోంది, ఎడం వైపు నుంచి వెళ్తోంది, కుడి వైపు నుంచి వెళ్తోంది కదా శ్వాస. ఈ 2 ఎక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ కలుస్తాయి. మొదట ఇక్కడ కలుస్తుంది, కలిసి మళ్ళా వేరే ఇక్కడ కలుస్తుంది. ఇలాగ 6 చోట్ల కలుస్తాయి శ్వాస, ఇలాగే మెలికలు తిరిగి. ఈ 6 చోట్ల ఎక్కడైతే శ్వాస కలుస్తుందో 6 పూర్ణిమలు 6 అమావాస్యలు ఏర్పడతాయి. కలిస్తే పూర్ణిమ, దూరం దూరంగా ఉంటే అమావాస్య. పై నుంచి కిందకు వస్తే ఇక్కడ నుంచి వెళ్ళింది కదా, దూరం దూరంగా ఉంది శ్వాస. ఏమంటాం దీన్ని, అమావాస్య అంటాం. ఇది విల్లుగా ఇక్కడ కలుస్తుంది పూర్ణిమ అంటాం. అలాగే కింద ఎదిగింది కదా, అలా కింద ఎదుగుతున్నప్పుడు ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు వస్తాయి. మరి పైకి వస్తున్నప్పుడు శ్వాస ఉదురుతున్నప్పుడు మళ్ళా ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు వస్తాయి. ఈ ఆరు పన్నెండు మొత్తం కలిపి పై నుంచి కిందకి వెళ్తే ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు, కింద నుంచి పైకి వస్తున్నప్పుడు ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు, మొత్తం ఎంత ఇరవై నాలుగు కదా. పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు. అంతేగా దేవతలకి మనుష్యులకి ఉన్నటువంటి కాలమానము భగవద్గీతలో చెప్తాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఒక్క ముక్క కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా అర్థం అయిపోతే ఎప్పుడో రావాల్సినటువంటి లాభాలు మీరు ఇప్పుడే పొందవచ్చు. టైం చూడండి జాగ్రత్తగా, ఒక శ్వాస కింద నుంచి పైకి వెళ్తే ఏమవుతుంది, ఊపిరి పీల్చుకున్నారు మీరు, ఊపిరి వదిలేదు, ఏం జరిగింది, ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు కిందకి వెళ్ళాయి, ఆరు అమావాస్యలు ఆరు పూర్ణిమలు బయటకు వచ్చాయి. బాహ్య ప్రపంచంలో ఈ ఒక్కసారి శ్వాస పీల్చే లోపల ఎంత టైం పడుతుంది, సంవత్సరం పడుతుంది. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సంవత్సర కాలం. ఇది అర్థం అవుతే సత్యసాయి సాయి లాంటి వాళ్ళు చేయి తిప్పగానే వస్తువులు ఎందుకు వచ్చేస్తాయో అర్థం అవుతుంది మీకు. ఈ లింక్ పెట్టుకోగలగా లింక్ లేదు, ముందు విషయం అవగాహన అవుతే లింక్ పెట్టుకోవడం చాలా తేలిక. ఒకప్పుడు ఐదారు సంవత్సరాలు పట్టేది మాకు కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ చేయడానికి, ఫిజికల్ కెమిస్ట్రీలో. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చే కేవలము ఆపరేట్ అని స్విచ్ నొక్కుతా ఉంటే రెండు నిమిషంలో క్యాలిక్యులేషన్స్ అన్ని వచ్చేస్తాయి. చూస్తూనే ఉంటారు మీరు నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు పట్టవలసినటువంటి క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్ ఉపయోగించుకుని నిమిషాల్లో మీరు చేసేస్తూ ఉంటే ఈ కంప్యూటర్ ఉపయోగించుకుని నిమిషాలలో ఎందుకు సాధించలేరు. కంప్యూటర్ టెక్నాలజీ తెలియాలి మనకి, శరీరం యొక్క టెక్నాలజీ తెలియాలి, ఆ టెక్నాలజీ యొక్క భాష తెలియాలి. ఆ భాషే పూర్ణిమ అమావాస్య యజ్ఞములు అని చెప్తాం మనం. మళ్ళీ జాగ్రత్తగా దాన్ని చూసుకుని ఈసారి మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత భగవద్గీత పుస్తకం ఎనిమిదో అధ్యాయం చేయండి, లలితా సహస్రనామంలో తీయండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని పాప ఆయన స్పష్టంగా చెప్తే నువ్వు ఊపిరి పీల్చుకు ఊపిరిపిలే లోపల కావాలంటే ప్రపంచాన్ని మార్చివేయచ్చు, మన జీవితాలు మార్చుకోవడం ఎంతసేపు, జీవితాలు మార్చుకోవడం పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. మీకు చేతనవుతే చేతనవుతే అంటే ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అందులో మీరు మాకేం చేత కాదు ఎలాగానే కాపురా పడకండి. మీరు శ్వాసని అందుకని కండసేపు ఇందాక మీ చేత చేయించానది మీకు కుదరలే పర్వాలే కాపురా పడకండి. అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టం, ఇది ముఖ్యమైన అర్థం తెలియక ఏదేదో చేసేస్తారు. ఇదే ముఖ్యం, ఈ శ్వాసని కనుక మీరు పట్టేసుకోగలిగితే జాగ్రత్తగా ఈ శ్వాసనే బాణంగా వాడుతారు, అస్త్రము. అనేక సార్లు చెప్తాను, శ్వాసనే అస్త్రముగా ఉపయోగించుకుంటే బాణముగా ఉపయోగించుకుంటే శాస్త్రము అవుతున్నది. ఆ శాస్త్రం నేర్చుకోండి. ఈ కాగితం ముక్కల్లో ఏం లేదు, కాగితం ముక్కల్లో ఇదే ఉంది ఇప్పుడు చెప్తున్నది, ఈ వేదాలలో కూడా ఉంది. కానీ శ్వాసను మనం మర్చిపోయాం కనుక వేదాలలో చెప్తున్నది కూడా మర్చిపోయాం. సహస్ర యుగ పర్యంతం భగవద్గీత, సహస్ర యుగ పర్యంతం వెయ్యి సార్లు కనుక మీరు శ్వాసను పీల్చుకుని వదలగలిగితే, మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆ ఈక్వేషన్ మీరు ఎంతవరకు వెళ్ళవచ్చు, ఎంత సులభంగా భగవద్గీతలో చెప్తే భగవద్గీత పారాయణ మాత్రం చేశాను తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు మనం పీల్చుకునేటటువంటి శ్వాస మామూలుగా, అంటే ఇప్పుడు ఇందాక నేను పీల్చుకోమన్నట్టు కాకుండా లోతుగా మామూలుగా అందరూ ఎలా అయితే పీలుస్తున్నారు అలాగే పీలిస్తే రోజుకి 21,600 సార్లు శ్వాస పీలుస్తాము అని యోగులు చెప్తూ ఉంటారు. మామూలు వ్యక్తి శ్వాస యోగ శాస్త్రంలోకి అడుగు పెట్టనటువంటి వాళ్ళ శ్వాస యావరేజ్ మీద 200 అటు ఇటు అవ్వచ్చు అది కదా, స్టాటిస్టికల్ అనుకోండి ప్లస్ మైనస్. అంతట ఆ శ్వాస 21,600 సార్లు మనం పీల్చుకుంటాం. అంటే పొగలు, అంటే పొద్దున్న
ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు అనుకుందాం. పగలు తప్పగా ఒకసారి సూర్యుడు ముందు వచ్చేస్తాడు, ఒకసారి తర్వాత ఉదయించవచ్చు. మనం పగలు 6 AM to 6 PM అనుకుంటే, రాత్రి ఓకే, రాత్రి 6 PM to మళ్ళా మార్నింగ్ 6 AM అనుకుంటే 10,800 శ్వాసలు పొద్దున్న అవుతాయి, 10,800 శ్వాసలు రాత్రి అవుతాయి. దీన్ని ఎలా మార్చుకోవాలి? సహస్ర యుగ పర్యంతం అన్నాడు. పొద్దున్న 6 AM to 6 PM వేయసార్లు మాత్రమే శ్వాస పీలుస్తే, రాత్రి 1000 సార్లు మాత్రమే శ్వాస పీలుస్తే అని చెప్తున్నాడు అక్కడ భగవద్గీతలో. సహస్ర యుగ పర్యంతం తేజో రాత్రి విరోజన, అహోరాత్రాలు పగలు అంటే మిల్లిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పింది మిల్లిమిల్లిగా మీరు పీల్చుకుంటూ గడియారాన్ని పక్కన పెట్టుకుని చేస్తే క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది అంటే, సుమారు 45 సెకండ్లకి ఒక ఊపిరి పీల్చుకోగలిగితే, అంటే 23 సెకండ్లు గాలి పీల్చుకోవటం, 23 సెకండ్లు గాలి వదలటం. బలవంతంగా ప్రయత్నం చేయకండి, అది ప్రయత్నం చేస్తే నటన అవుతుంది. అది అలా చేస్తే అది సహజంగా మీ ఊపిరి యొక్క విధానమే అలా అవ్వాలి. అంతకంటే మామూలుగా మీరు పీల్చుకోలేరు, 3 సార్లు పీల్చుకుంటే సరిపోతుంది. ఆ విధంగా కనుక మీరు చేస్తే ఏమవుతుందన్నాడు, బ్రహ్మ యొక్క గుణాలు ఏమిటో, బ్రహ్మ ఏ విధంగా ఆలోచిస్తాడో మీకు అర్థమైపోతుంది అన్నాడు. శ్వాస ద్వారా ఏ దేవతనైనా మీరు పట్టుకోవచ్చు. అందుకే మన విభిన్న షట్చక్రాలలో విభిన్న దేవతల యొక్క ఉనికిని చెప్పారు. ఏ దేవతతో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి శ్వాస మీరు మార్చుకుంటే చాలు. అటువంటి సర్కిట్ పెట్టుకోవటమే, ఆ సర్కిట్ పెట్టుకోవటమే అన్నంతది సులభంగా జరగాలి అంటే, ఇందాక నేను చెప్పినటువంటి డీప్ స్లో బ్రీదింగ్ మీరు అలవాటు పెట్టుకోవాలి. దానికి ఒకసారి 2 సార్లు ఇలా చేస్తే లాభం లేదు, మీ జీవితమే శ్వాసమయం అయిపోవాలి. అందుకు గుర్తుంచుకోండి, అంత ఇంపార్టెంట్ అది. ఆ శ్వాసను మార్చుకోవటంలో అంత ఉంది. మొత్తము వేద విజ్ఞానం కానీ మొత్తము అక్కడ ఎలా ఉంది, ఎందుకు ఉంది? ఒకరు ఎంఏ చదివాడు అని చెప్తే అర్థం ఏంటి అంటే బిఏ కూడా చదివాడని. అంచేత ఎంఏ డిగ్రీ అని రాసుకున్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బిఏ ఎంఏ అని రాయము, ఏంటి రాస్తాం, ఎంఏ అని రాస్తాం. ఎంఏని రాసిన దాంట్లో అంతరాధం ఏంటి, దాని కింద ఉన్నవన్నీ కూడా ఉన్నట్టే. అదేవిధంగా శ్వాస వరకు మీరు ఈ విధంగా వెళ్ళగలిగితే, శ్వాస అనేది వాయుతత్వం కదా, వాయుతత్వానికి ప్రతీక, గాలికి ప్రతీక, పంచతత్వాలు ఉన్నాయి మనకి, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము, ఈ 5 కలిపితే ప్రపంచం అంటాం. అసలు ఈ ప్రపంచము అనేటటువంటి మాట, పంచేంద్రియాలు అనేటటువంటి మాట, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేటటువంటి మాట, ఈ పంచ అన్ని 5, ఈ 5 దాటి మీరు ఎక్కడికి వెళ్ళలేరు భూమిలో ఉన్నంత వరకు, ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు. అంచేత ఈ ప్రపంచాన్ని మీరు గెలవాలి అనుకుంటే, ఈ ప్రపంచాన్ని మీరు శాసించాలి అనుకుంటే, సత్యసాయి బాబా ఉన్నాడు, ఏం చదువుకున్నాడు, ప్రపంచాన్ని శాసించాలనుకున్నాడేమో 5 క్లాస్ వరకే చదువుకున్నాడు, అంతకంటే ఎక్కువ చదువుకోలేదా. కానీ ఆయన పుట్టినరోజు వస్తే ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా మీరు. కారణం ఏంటి, ఏం చేశాడు ఆయన, ఈ పంచతత్వాల మీద ఆధిపత్యం సాధించాడు. కానీ పంచతత్వాల మీద ఆధిపత్యం సాధించడం ఎలా అనేది మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. మనం ఈ పంచతత్వాల మీద ఆధిపత్యం సాధించటంలో మన ఋషులు చెప్పింది ఏంటి అంటే, మళ్ళా ఇక్కడ శ్వాస ఉపయోగపడుతుంది, అందుకు శ్వాస అని ముట్టుకుంటా నేను, మీరు దాన్ని బాగా అలవాటు చేసుకోండి. మళ్ళా ఇంకా ఎన్ని రకాల క్యాంపులు పెట్టినా ఈ యాంగిల్లో క్యాంపులు పెట్టడానికి నాకు టైం ఉండకపోవచ్చు అని చెప్పి, ఇది కేవలం మీరు మాత్రమే కాదు మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, వినే వాళ్ళందరికీ కూడా. ఊపిరి పీల్చుకున్నాం మనం, శ్వాస వేద భాషలో సర్పము నాగము అని 2 పేర్లు వస్తూ ఉంటాయి. ఈజిప్షియన్ కల్చర్ లో ఈజిప్షియన్ యొక్క రాజుల్ని హరాహో అంటాం మనం, మన చక్రవర్తులు ఎలా అంటామో ఈజిప్షియన్ యొక్క ఈజిప్ట్ దేశాన్ని పాలించేటటువంటి రాజుల్ని, రాజ్య వ్యవస్థ వాళ్ళకి స్వీకరించే ముందు ఈ విద్యను ఇస్తారు వాళ్ళని పిరమిడ్స్ లోకి తీసుకెళ్ళి. పిరమిడ్స్ యొక్క రచన, పిరమిడ్స్ యొక్క సంరచన గురించి మీరు తెలుసుకోదలుచుకుంటే ప్రస్తుతం నాకు చెప్పడానికి అంత టైం లేకపోయినా, ద పిరమిడ్ పవర్ అనే పుస్తకం హిగన్ బాదం బుక్ స్టాల్లో గ్యారంటీగా దొరుకుతుంది. సంపాదించండి, మీలో ఎవరో ఒకళ్ళు అందరికీ సర్క్యులేట్ చేయండి. పిరమిడ్ పవర్ అందులో ఈ శ్వాస విజ్ఞానమే నేర్పబడుతుంది. ఈ శ్వాస విజ్ఞానమే ఈనాడు డాక్టర్లకు కూడా నేర్పాలి. అందుకే ఆ డాక్టర్ సర్టిఫికేట్లు ఇందాక నేను చెప్పాను కదా, పాము ఇలా తనివేసుకుంటాయన్నది. అందులో ఒక దాన్ని సర్పము అంటాము, ఇంకో దాన్ని నాగము అంటాము. ఈ నాగము సర్పము అనేసరి కల్లా మనకి పాములు గుర్తొచ్చి ఒళ్ళు జల్దరించి భయపడి, మీకే కాదు నాకు కూడా అంత పాము ఉందని చెప్తే ఉందో లేదో నేను చూసుకొని పరిగెత్తా ఇక్కడ నుంచి. అంతేత నేను ఏదో పెద్ద హీరో అనుకోకండి. కానీ సర్పము నాగము అనే మాట ఆధ్యాత్మిక జగత్తులో పాములకి సంబంధించిన వాడు లేదు. పాములు అనేటటువంటి జంతు ప్రపంచానికి సంబంధించిన మాట కాదు అది. అందుకే చాలా సార్లు నేను మీకు చెప్తూ ఉంటా, వేదాలు చదువుతున్నప్పుడు, సూక్తాలు చదువుతున్నప్పుడు దయచేసి సంస్కృతాన్ని అందులో తీసుకురాకండి. వేదాలు సంస్కృతంలో రాయబడలేదు. మరి వేదాలు భాష ఏమిటి? కెమిస్ట్రీ లెక్చరర్ గా నొప్పుడు ఇచ్చే ఎగ్జాంపులే, నైట్రోజన్ ఆక్సైడ్ రాయాలి అంటే ఇంగ్లీష్ అక్షరాలు వాడతాం మనం. బోర్డు మీద ఏం రాస్తాను నేను? ఎన్ అనే అక్షరం రాస్తాను, ఓ అనే అక్షరం రాస్తాను. ఇంగ్లీష్ వచ్చిన వాడు ఏమని జరుగుతాడు? నో వెళ్ళిపోతాడు. నో అన్నారు అయ్యా అక్కడ, రావద్దన్నారు వాళ్ళు వెళ్ళిపోదామని. నో అన్నా చెప్పాను నేను అక్కడ కాదు. నైట్రోజన్ ఆక్సిజన్ అనే రెండు తత్వాలు ఉన్నాయి. అంటే దాని కూడా 70 పేజీలు ఉంటుంది, ఆక్సిజన్ కూడా 70 పేజీలు ఉంటుంది. మళ్ళీ అవి రెండు కలిస్తే ఏమో ఏర్పడింది, నైట్రోజన్ ఆక్సైడ్ ఏర్పడింది. దానికి మళ్ళా ఒక 70 పేజీలు ఉంటుంది. ఉన్న రెండు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు అక్కడ. అంతేకే నేను కెమిస్ట్రీ చెప్పానా ఇంగ్లీష్ చెప్పానా? అక్కడ కెమిస్ట్రీ చెప్పాను, నేను ఇంగ్లీష్ చెప్పలేదు. కానీ అన్ఫార్చునేట్ గా వేదాలు సంస్కృతంలో ఉన్నాయి అనేటటువంటి గందరగోళం ఇలాగే తయారైంది. అంటే వేదాలలో ఉన్నటువంటి విజ్ఞానము, వేదాలలో ఉన్నటువంటి ఆ పదాల యొక్క వైజ్ఞానికత మనం మర్చిపోయాం. నాగము అని ఎక్కడైనా రాసి ఉంటే వేదాలలో పావు గురించి చెప్పలేదు వాళ్ళు. నా దక్షతి గమనము లేనిది ఏదైతే ఆకాశతత్వం, ఆకాశతత్వానికి సింబాలిజం నాగము అనేటటువంటి పదము. అంతేకా ఎక్కడెక్కడ నాగము అనే పదము మీ సూక్తాలలో వస్తే ఆకాశతత్వం గురించి చెప్తున్నాడు అని అర్థమవుతే ఉపయోగించుకోగలరు. కాకపోతే ఎన్ అనే అక్షరం వస్తే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి అక్షరం దాని తర్వాత ఎన్ తర్వాత ఎన్ ఎన్ తర్వాత ఓ ఏది ఓ తర్వాత పి ఏది క్యూ ఏది అని వెతుక్కుంటే వేదాలు అర్థం కావు. వేదాలు అర్థం కాకపోయేసరికల్లా పండితోత్తములు ఏమని చెప్తూ ఉంటారు? అసలు వేదాలు రాసిన వాడి బుద్ధే లేదు, ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం ఉండాలో తెలియదు, వాళ్ళకి గ్రామర్ అంతకంటే తెలియదు. గ్రామర్ ఎక్కడ ఉంటుంది? సైన్స్ లో గ్రామర్ ఉంటుందా? ఎక్కడైనా ఏఎల్ సిఎల్ 3 అని రాస్తాం, ఎల్యూమినియం క్లోరైడ్ అని రాస్తాం. అక్కడ గ్రామర్ చూస్తే ఎట్లా? మీరు ఉచ్చారణ చేయడానికి అక్కడ పొలిటిక్స్ లేదు, ఏయుఐఓయూ ఇవేది లేకుండా వాళ్ళు ఏదో రాసేస్తారు. వాళ్ళంత పిచ్చి రాతలు రాసేవాళ్ళని మేము చూడలేదు అని తెలిసే వాళ్ళని అంటే వాళ్ళ కర్మ. అలాగే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు పదాలు అర్థం చేసుకోండి. అక్కడ నుంచి యజ్ఞంలోకి వస్తాం. అందుకు నాగము సర్పము. నాగము అంటే గమనము లేనిది, ప్రపంచంలో గమనము లేనిది, స్థిరంగా అన్ని చోట్ల వ్యాపించేది ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వంలో కదలిక ఏర్పడితే సర్పము బిల్లిబిల్లిగా 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 కదలిక ఏర్పడుతుంది. అంతేత సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే గాలి మనం లోపలికి పీలుస్తున్నాము అంటే దేన్ని పీలుస్తున్నాము? కదలికి ఉన్నటువంటి ఆకాశాన్ని మనం పీలుస్తున్నాం. అందువల్ల దిగంబరుడు అంటాం శివుణ్ణి, అర్ధనారీశ్వరుడు దిగంబరుడు అని బొమ్మలు వేసి కూర్చుంటాం, బొమ్మలకు ఆర్తిచ్చేస్తాం. ఆ బొమ్మల్లో వెనకాలు ఉన్నటువంటి సింబాలిజం మనకు తెలియదు. మొన్న మా టీవీ పాడైంది, ఒక టీవీ మెకానిక్ పిలిచుకొస్తే సర్కిట్ డయాగ్రామ్ ఉందా అని అడిగాడు. లేదు నా దగ్గర సర్కిట్ డయాగ్రామ్, సర్కిట్ డయాగ్రామ్ లేకపోతే తను కూడా ఏం చేయలేడు. వచ్చి ఏం చేశాడు? నేను వెళ్ళి ఈ టీవీ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడుంటుందో నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు. అలాగే ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా సర్క్యూట్ డయాగ్రామ్స్, అర్ధనారీశ్వర తత్వము, ఇడా పింగళ, నాడి, శ్వాస శరీరం లోపలికి వెళ్ళినప్పుడు ఆ సర్పములు కదలిక ఎలా ఏర్పడుతుంది, వాయువు మన శరీరంలో ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది అనేటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ని తీసుకొచ్చి అర్ధనారీశ్వర తత్వంగా ఒక బొమ్మ పెట్టేసుకుని కళ్ళ మీద నీళ్లు కార్చిస్తూ ఆర్తులు ఇచ్చిస్తూ కూర్చుంటే ప్రమాదం ఏం జరగదు, భక్తి మీద చాలా మంచిదే కాదనో, కానీ సైంటిఫిక్ భక్తి ఇంకా మంచిదేమో. అంతేగా ఈ శ్వాస ఆకాశాన్ని లోపలికి పీల్చుకుంటున్నాం మనం, గాలి లోపలికి వెళ్తుంది. ఈ గాలి లోపలికి వెళ్తున్నప్పుడు ఆకాశం దేనిగా మారింది, వాయువుగా మారింది. వేద విజ్ఞానం మనకి ఏం చెప్తుంది అంటే వాయువు ఇంకాస్త క్రిస్టలైజ్ అవుతే, దాని యొక్క మాలిక్యూల్స్ ఇంకాస్త మెల్లిగా కదిలితే అగ్ని అంటాం మనం, ఇంకాస్త మెల్లిగా కదిలితే జలము అంటాం, ఇంకాస్త మెల్లిగా కదిలితే పృథ్వీ అంటాం. మామూలు సైన్స్ తెలిసినటువంటి ఎక్కువ సైన్స్ అక్కర్లేదు తెలియటానికి, మామూలు సైన్స్ తెలిసినా కూడా మామూలు ఐదు ముక్కలు తీసుకుని కొంచెం వేడి చేస్తే నీరుగా మారుతుంది. అంటే ఏమైంది, కదలిక ఎక్కువైంది, నీరు ఇంకాస్త వేడి చేశాం మనం, ఇంకా కదలికైంది వాయువుగా మారుతుంది. మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది అగ్ని, ఇల్యూమినేషన్ అనే గ్యాప్ వచ్చింది. తర్వాత చూద్దాం ఆ గ్యాప్ ఇంపార్టెంట్ యజ్ఞం చేయడానికి, గాయత్రి మంత్రం చేయడానికి. అంతేత ఐస్ వేడి చేస్తే నీరుగా మారింది, నీరుని వేడి చేస్తే మంట రావాలి. మామూలు మన స్టెప్ ప్రకారం మంట రాదు, ఏమొస్తుంది, వాయువు వస్తుంది. వాయువుని ఇంకాస్త వేడి చేస్తే ఏమవుతుంది, మామూలు సైంటిఫిక్ గానే ఆలోచిద్దాం, ఎక్కువ దూరం ఆలోచించక్కర్లేదు. వేడి చేస్తూ ఉంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే అణువులు దూరం దూరం వెళ్ళిపోతాయని. అణువులు దూరం దూరం వెళ్ళిపోతే మధ్యన ఏముంటుంది, ఆకాశం ఏముంటుంది, అంతే కదా. అందుకే వాయువును వేడి చేస్తే ఏమవుతుంది, ఆకాశం మిగులుతుంది. అందుకు తపస్యం అనేది ఆకాశంలోంచి అన్ని వస్తాయి, అన్ని మళ్ళీ తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. కనుక శ్వాస ద్వారా మనం పీల్చుకునేటటువంటి ఆకాశ తత్వంలో మనకి ఏది కావాలో అంతా ఆకాశంగా ఉంది అని సైన్స్ కూడా ఇప్పుడు ఒప్పుకుంటోంది. ఎలా ఒప్పుకుంటోంది, రష్యాలో 80 సంవత్సరాల కిందట ఒక ఆర్టికల్ పడింది, భూమి మీద అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం మనం, అగ్రికల్చర్ అంటే కృషి, ఈ బియ్యం పండిస్తున్నాం అనుకుందాము. ఈ బియ్యం పండించాలి అంటే ఒక ఎకరం భూమిలో మట్టిని తీసుకుని రష్యా వాళ్ళు సర్వే చేసి దాంట్లో ఉన్నటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, క్లోరిన్ ఆ భూమి యొక్క అనాలిసిస్ లో ఆ భూమి యొక్క సారాన్ని అంతా అనాలిసిస్ చేసి సుమారు 50 టన్నుల బియ్యం పండటానికి కావలసినటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఇవంతా ఉంది, అంతకంటే ఎక్కువ ఈ భూమిలో లేదు అని తెలిసారు. కానీ మనం ఎప్పుడైతే పంట పండించటం మొదలు పెడతాము, ప్రతి సంవత్సరం పంట పండిస్తూ ఉంటాం మనం, ఆ నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అవంతా కూడా ఆ భూమిలోకి దేని ద్వారా వస్తాయి, వర్షం ద్వారా వస్తాయి. వర్షం ద్వారా భూమిలోకి అనేక పంటలు, 5-6 పంటలకి మాత్రమే సరిపడే నైట్రోజన్, ఆక్సిజన్ భూమిలో ఉంది అని తెలిసినప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల బట్టి అదే భూమిలో మనం ఇప్పుడు మెన్యూస్ అవి వేసుకొచ్చి గందరగోళం చేసి ఆ సమత్వాన్ని డిస్టర్బ్ చేశాం. కానీ డిస్టర్బ్ చేయకపోతే కొన్ని వేల సంవత్సరాల బట్టి భోజనం చేస్తున్నాం మనం, ఆ అన్నం బియ్యం పండుతున్నాయి, దానికి కావలసినటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ అవి ఎక్కడ చూస్తున్నాయి, ఆకాశం నుంచి వేస్తున్నాయి. మనకు భూమిలో పృథ్వీలో ఉన్నటువంటి పరిమాణం కంటే ఆకాశంలో కోట్లాను కోట్లు రెట్లు సంపద ఉన్నది. ఎలా ఉంది ఆ సంపద, కంటికి కనిపించకుండా ఉంది, కంటికి కనిపిస్తుంది అది ఆకాశం. దూరం దూరం దూరంగా ఉంటాయి అంతా కూడా, ఆ దూరం దూరం దూరంగా ఉన్నటువంటి అణువులన్నింటినీ ఒక చోటకి చేర్చి వాయుని భూమి మీదకి మళ్ళా మనం తీసుకురాగలిగితే, ఎలా తీసుకురాగలిగితే, ఏమి చేస్తే తీసుకురాగలం, మనం మామూలుగా ఇల్లు భూమిలోకి తీయాలి, భూమిలోకి ఇల్లు తీయాలి అంటే ఏం చేస్తాం మనం,
శరణం.